ఆ గర్భగుడి ముందు ఉన్న పాషాణ రూపంలో ఉన్న నందీశ్వరుడు కనిపించింది. విపాలన నేత్రంతో, ఓ నందీశ్వర, ఏమి నీ స్వార్థము? కొండంత ఆశతో కోరి కోరి పరమశివుని దర్శించి వచ్చిన నాకు అడ్డుగా నిలుస్తావా? కొంచెం ప్రక్కుకు తొలగరాదా? ఆ పరమశివుని కన్నులారా కంచనివు స్వామి. ఇదిగో, నేను మంచివాణ్ణి కాదు, నాకు కోపం వచ్చేస్తుంది, నువ్వు ప్రక్కకు తొలుగుతావా లేదా? ఓ నందీశ్వర, ఏలరా బసవు, ఏలరా కసి కట్టినట్టు నువ్వు అడ్డముగా, ఏలరా తోలకాయ మదెంతో బించుక, చాలినంత స్థల మాత్ర బించుక, తోలకాయ మదెంతో బించుక, చాలినంత స్థల మాత్ర బించుక, ఆలయము నాదే నాటున, ఆలయము నాదే నాటున, అట్టె పూర్చు నీ వెనుగా చూడ, మాలవాడు ముట్టిన సింహం మానవంచు తలంచినాడు, మాలవాడు ముట్టిన సింహం మానవంచు తలంచినాడు, ఆలరేడవో మనగాడ వాళ్ళబట్టె మురుచగ కూడు, బసవను ఏలరా వసిబట్టినట్టు నువ్విది అడ్డముగా, ఏలరా ఓ నంది, అడ్డమైన గడ్డి బాగా తిని అడ్డంగా బలిశావు. అవునులే, బలిసిన వారికి మంచి చెడులు ఎలా తెలుస్తాయి? ఇదిగో, ఇంకా ఆలస్యం చేశావా? స్వామి వారితో చెప్పి నీకు స్థానభ్రంశం కలిగేట్టు చేస్తాను. జగజ్జనకుడు సర్వేశ్వరుడైన శంభుడు నీ ఒక్కడే సొంతమేమో కాదు, తండ్రి దగ్గర బిడ్డలందరికీ సమానమే. తొలుగుతావా లేదా? నిన్నే అవులే, పాషాణానివి నీవెలా కరుగుతావు, బండరాయివి. నా మొర ఏమి నీకు వినిపిస్తుంది? నిన్ను మొరపెట్టుకోవడం నాదే తప్పు, ప్రభువు ఉండగా నిన్ను ప్రార్థించడం నాదే పొరపాటు. ఓ శంకర తండ్రి, నాపై కరుణ చూపవా, ఈ నందిని తొలగింపవా. అని నందుడు దీక్షాదక్షుడై వేడ, దక్షకుండగు విరూపాక్షుడు కరుణా కటాక్ష వీక్షుండై నందీశ్వరుని గాంచి ఇలా అంటున్నాడు. నాదాసుని గడ్డముగ నిలచిదివి నందీశ్వర గణవేమి, నాదాసుని గడ్డముగ నిలచిదివి నందీశ్వర గణవేమి, రాదగిన వాడు నమ్మిన వాడు ద్వారము గడముండవేమి. నందీశ్వర, కొంచెం తప్పుకో, నమ్మిన భక్తుడు ద్వారంకడ నిల్చొని ఏకదీక్షతో నన్ను చూడాలని తహతహలాడుతూ ఉంటే ప్రక్కకు తొలగక అలా ఎందుకు అడ్డు ఉంటావు? అని గద్దించాడు శంభుడు. స్వామి ఆజ్ఞను శిరసావహించి ఆ నంది కొంచెం ప్రక్కకు జరిగింది. నంది తొలగనందుకు ఆనందుడైన ఆ నందుడు చిదానందుని, చంద్రశేఖరుని జ్ఞాననేత్రంతో చూస్తున్నాడు. ఆత్మశుద్ధి అయిన భక్తితో ఆ భవుని కన్నులారా చూస్తూ కాలం గడిపేస్తున్నాడు నందుడు. తన్మయత్వంలో ఆనంద భాష్పాలతో అభిషేకిస్తూ చిత్తాన్ని నివేదనం చేసినాడు. మహదానందంలో మమకార వికారములంటని మహాభక్తితో మహాదేవుని దివ్య రూపాన్ని చూస్తూ ఆ గుడి ముందే మూర్చిల్లినాడు నందుడు. అలా ఎంతసేపు పడి ఉన్నాడో అతనికే తెలియదు. ఇంతలో నందిని వెంట వచ్చిన పిల్లలు వచ్చి, ఒరే నంద, ఒరే యదవా, నీకోసం కాళ్ళు కాయలు కాచినట్టు తిరిగి 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 ఇంత దూరం వచ్చాం కదరా, ఇక పోదాం రారా అనేసరికి నందుడు మరలా ఈ లోకానికి వచ్చి వారి వెంట నడుస్తూ ఉన్నాడు. మార్గమధ్యంలో ఒకచోట క్షేత్ర మహత్స్య పురాణం చెప్తున్నాడు ఒక మహనీయుడు. చూచి నందుడు అక్కడే కూర్చున్నాడు. ఆ పౌరాణికుడు ఎలా చెప్తున్నాడు? జనని స్తన్యము వాంచలేదిక నటేశ ప్రౌఢ నాచ్యోద్గల పాదబ్జ పరాగ లిప్త ధనులై, కన్పట్టు వాస్తవ్యుల మునులు కల్గిన శ్రీచిదరమునందు పాదముల్ పెట్టి సజ్జనుల్ గొల్వ స్వపాకికైనా, ఇది సత్యంబు సత్యం బిలు. ఆ ఓ భక్తులారా, క్షేత్రములలో ఉత్తమమైన క్షేత్రం చిదంబరం, దేవతలలో ఉత్తముడైన వాడు నటరాజస్వామి. అది కనక సభ, పార్వతీదేవియే శివకామ సుందరిగా ఉన్నది. శివపార్వతులిరువురు మయమరిచి నర్తనం చేస్తూ ఉంటారు ఆ చిదంబరంలో. ఆ మాటలు వింటున్న నందనకు మేను పులకరింపసాగింది. ఓరి బాలకులారా, మనం ఇప్పుడే చిదంబరం వెళదామా? అచ్చట శంకరుడట నటరాజు ప్రభు అందరికీ సులభంగా దర్శనమిస్తాట అన్నాడు. ఆ పిల్లలంతా సరే పదండ్రా, ఇప్పుడే పోదాం అనేసరికి నందుడు మరలా తెలివి తెచ్చుకుని, ఆగండి అబ్బాయిలు, మన అయ్యగారికి చెప్పకుండా వచ్చాం. ఈ సంగతి తెలిసినట్లయినా మిమ్మల్ని శిక్షిస్తాడు, మరి మన పని పాటలన్నీ పాడైపోతాయి. అందువలన యజమాని గారిని అడిగి చిదంబరం వెళదాం, సరేనా? రండి అని అందరూ త్రోవ పట్టారు. త్రోవలో నడుస్తున్న నందునికి ఆ చిదంబర నటరాజస్వామి కనిపిస్తున్నాడు. శబ్ద నిశ్చితమే జగమల్ల ఎట్టుల ధమరక్క చేత ప్రళయోపునకు నేను ప్రభుడ నన్నట్టుల ఒక చేత విలయాగ్ని ఉద్భవింప ప్రణతులకున్నాదు పాదే ప్రణతులకున్నాదు పాదీడయే గతి అన్న అట్లెత్తు కాలు దనర ఏక పాద విభూతి మత్స్యలోకమన్నట్టుల ఒక పాదమవని ద్రొక్క పరశు మృగ పినాక పట్టు కపాల చలాకము కరంబుల మెర్రయుచూడా కనక సభను నర్తనము చేయగా కనక సభను నర్తనము చేయగా నున్న నిన్ను నేను చూడగలను లేను పాపకరుమ నరుడు తండ్రి శంకర, భక్తవ శంకరుడవై చిదంబరంలో ఉన్నావు, నాద బ్రహ్మోపాసకుండవై ఆది కాలంలో ఢమరు వాయిస్తున్నావా? ఒక పాదం భూమిగాను ఒక పాదం ఆకాశంగాను ఈ జీవులకు ఆశ్రయమిస్తున్నావా తండ్రి? ఇదేనా నీ భరతనాట్యం? సకల జీవులలో సంచరించిన దేవుడవైన నీవు ప్రళయ కాలంలో విలీనం చేసుకునిచున్న కాలాంతకుడు అయినావయ్యా. విలయాజ్ఞ ధరించావా శంకర? దుష్టులను శిక్షించుటకు అనేక మారుడాయుధాలను పట్టినావా తండ్రి? ఆహా, ఏమిన్నీ లీలలు, ఎవరి కొరకు ఆడుతున్నావు? నీవు కదిలితేనే ఈ నిఖిల లోకాలు కూడా కదులుతున్నవి. ఈ విశ్వమంతా నీవే. ఓ జగన్నాటక చక్రవర్తి, నాకు దర్శన భాగ్యం ఇయ్యవా అని ఆ పరమభక్తుడు నందుడు. నటరాజా నటరాజా యనియా నర్తన సుందరుడు, నటరాజా నటరాజా యనియా నర్తన సుందరుడు, నటరాజా నటరాజా శివగామ ప్రియ నటరాజా. తండ్రి, నిన్ను చూడాలనేదే నా తపన. నా తనవు నిలిచేరినట్లుగా లేదు. నీకంటే నాకెవరున్నారు స్వామి? నేను ఎలా చిదంబరం రాగలను స్వామి? నా యజమాని నాకు సెలవిచ్చున నా కట్టి ప్రాప్తం ఉన్నదా అని త్రోవలో నడుస్తుంటే ఆ పిల్లలు నవ్వుతూ, ఒరే నంద, ఎప్పుడు రా చిదంబరం వెళ్ళడం? రేపే అన్నాడు నందుడు. పాపం అతని రేపులన్నీ రూపు లేకుండా కరిగిపోతున్నాయి. తన పాలిటికి లభించిన 20 ఎకరాల చేను దుక్కుతున్నుతున్నాడు నందుడు. ఆతడు ఏ పని చేస్తేనేమి, చాన్నం శివుని సన్నిధిలోనే. ప్రథమంగా నాగలి పొలంలో ఉంచి ఆ మేడి పట్టుకొని నటరాజ అయిన ముమ్మారు స్మరించేవాడు. అలసిపోయిన నందీశ్వరుని గాంచి ముందుకు వచ్చి మురుక్కేవాడు. తన పొట్టకే చాలని బీద గంజని మార్గస్థులు ఉంటే వాళ్ళందరినీ కూడా పిలిచి రండి, నటరాజు భోజనం పుచ్చుకోండి అనేవాడు. ఎంత తపించినా ఎంత ఏడ్చినా నటరాజును చూచే భాగ్యం నాకు ఇక లేదేమో అని ఏడ్చేవాడు. ఏ చెట్టు చూచినా ఏ గట్టు చూచినా అదుగో నటరాజ వస్తున్నాడు, అడుగో నటరాజ వస్తున్నాడు అని కేకలు పెట్టేవాడు. మొత్తానికి భూతనాథుడు ఒక పెనుభూతమై అతని హృదయంలో దొరబడినాడేమో ఒకటే కలవరింత. ఒకరోజు పల్లెలోని పిల్లలంతా వచ్చి, ఏరా నందా ఎప్పుడురా చిదంబరం ప్రయాణం అన్నారు. రేపే అని ఊరికే కన్నీరు పెట్టి తన గుడిసెలోకి పోయినాడు. ఆ రాత్రంతా ఆలోచనలో పడినాడు. దొరగారిని అడగకుండా కాలం వెళ్ళబుచ్చుతున్నాను, అడిగితే కరుణామయనకు నా యజమాని పోర వెధవా అని అనడా అని తలచి ముందుగా దొరగారికి కబురు పెట్టినాడు నందుడు. ఆనందంతో దొరగారికి అల్లంత దూరంలో నిలబడి, దొరగారు చిదంబరము పోయి వచ్చేదా ప్రభా, దొరగారు చిదంబరము పోయి వచ్చేదా ప్రభా, సిరులు కల్పు మీకు నాకు సెలవసలు బాబా, దొరగారు చిదంబరము పోయి వచ్చేదా ప్రభా. అరయ్య పొలము పనులిప్పుడు అవసరములు ఏమీ లేవు, అరయ్య పొలము పనులిప్పుడు అవసరములు ఏమీ లేవు, మరలి వేగవచ్చు వాడై పామరు కరుణదు, దొరగారు చిదంబరం పోయి వచ్చేదా ప్రభా. దొరా మీకు దేవుడు ఐశ్వర్యాన్నిచ్చి కాపాడాలి, అజ్ఞానుడను అతి దరిద్రుడను అపేక్ష మాత్రం ఉంది, ఎలాగైనా ఆ చిదంబరం వెళ్ళాలని అయ్యగారు తమరు అనుగ్రహిస్తే చాలు అన్నాడు. అంత అయ్యగారు వెటకారంగా సమాధానం చెప్పాడు. ఓరి పరమభక్తుడా, అయితే ఇప్పుడు వెళుతున్నావా ఆ మహాక్షేత్రం, ఎప్పుడు వెళతావు అన్నాడు. ఆ మాటకు నందుడు ఆనందపడిపోయి ఎప్పుడని చెప్పాలా అని ఒకంత ఆలోచించి, అయ్యా అశాశ్వతమైన క్షణికమైన సంపదల మీద ఇంత వ్యామోహపడుతున్నాడే మానవుడు, అదే నిజమైన ఆదృత భగవంతునిపై ఉంచితే శాశ్వత ఐశ్వర్యం మనకు లభింపదా స్వామి, ఈ తనువు ఎత్తినందుకు కరచరణాది అవయవంబులు దేవుడు ఇచ్చినందుకు సద్వినియోగం కావద్దా, అందుచేత తమరు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడే వెళతాను స్వామి అని చెప్పబోతూ ఉండగా యజమాని కన్నులు ఎర్ర చేసి, ఎంత పొగర్రా నీకు, మాకే నీతులు చెప్తున్నావా, ఇంతవరకు వచ్చిన నీవు ఇక మా వ్యవసాయం మాత్రం ఏం చేస్తావు, బాగా అర్థమైంది నీ నడక, పల్లెలోని పిల్లలందరినీ చెడగొట్టడం, కళ్ళు సారాయిలు త్రాగడం, పెద్ద చిన్న లేకుండా ప్రేలడం, ఇదేనా నీ పని, పోకిరి వెధవా, నీ పూజలు బూడిద కాను, నీకేం పుట్టిందిరా, ఒరి సోమరి వెధవా, సాయంత్రానికి మానిడు కూడు తింటావే, నీ తాత ఎవడురా నీకు తెచ్చిపెట్టేది, పిచ్చి పిచ్చి వేషాలు వేశావా, చచ్చే వరకు చావు కొడతాను, గుళ్ళు గోపురాలు తిరిగొస్తావా, ఒళ్ళు తెలియకుండా తాగి ఊరంతా షికార్లు కొడతావా, అసలు నిన్ను పాపం అనకూడదరా, వడలు పెంచి సోమరిపోతూ వైదివి, వడలు పెంచి సోమరిపోతూ వైదివి, మోరీ నీ ఆత్మా గుడి గోపురములు పట్టుగా తిరిగిన, గుడి గోపురములు పట్టుగా తిరిగిన, కూడిటు పాపాత్మా ఒరే నేచుడా, మా సొమ్మంతా కమ్మగా తిని కళ్ళు మూసుకుని గుళ్ళోకి పోతే పొలం పొలడు నీ ఎప్ప ఎవడ చేస్తాడురా, నీవు సోమరిపోతువని వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విన్నప్పుడు నమ్మలేదు నేను, నిజంగా నీలాంటి వాడిని తగిన శిక్ష ఇవ్వవలసింది, ఇంకొకసారి ఇలా వాగావా చచ్చిపోతావు పో అని యజమాని గదమాయించేసరికి నిరుత్తురుడైనాడు నందుడు. నందుని వాటాగా ఉన్న 20 ఎకరాల భూమి మీద కంది వేసిన దురాశాపరులైన కొందరు యజమానికి ఇంకా చాడీలు చెప్పి నందుని మీద కోపం తెప్పించసాగారు. మరికొన్ని రోజులు గడిచాయి. ఆశతో నందుడు యజమాని వద్దకు వచ్చి అంటున్నాడు, అయ్యా దొరా ఎలా చెలవీయరు, తమరేలా చెలవీయరు, నాకేలా చెలవీయరు, కరుణాల వాళ్ళ తమరేలా చెలవీయరు, ఏలిన దొరా నన్నే మని నను సరే కాలము వృధగా గడుపజాల, ఇంకేలా చెలవీయరు, కలకరణమున కోరదాల కలవాల మీదను నిలదులే అని పెన్నట రాతు గంట ఒకసారి అయిన రమ్మనరు వంబనరు ఎలా చెలవీయరు తమరేణ నాగేణ కరుణాల వల నాగేణ చెలవీయరు. అయ్యా నన్ను ఒక్కసారి పంపండి దొర, ఆ చిదంబరం నటరాజస్వామిని దర్శించి తిరిగి వచ్చేది దొర, ఆ భగవంతుని సన్నిధికి పోయి దర్శించాలని రాత్రింబములు కలవరించి కన్నీళ్లు కార్చి ఒక పేద భక్తుని మీద దయదలిచి సెలవేయండి స్వామి, నా స్వామిని దర్శించి అవకాశం నా కలిగించండి, నన్ను బాధ పెట్టకండి, తమకు మంచిది కాదు, ఆ దోషం తమకు తప్పక తగులుతుంది దొరా అన్నాడు నందుడు. ఆ మాటలు విన్న యజమాని అగ్గి మీద గుగ్గెలలా మండిపడ్డాడు. అంతేగాక చెప్పుడు మార్తలతో ఉడికెత్తినటువంటి అయ్యగారి రక్తం దేహం తెలియనంత కోపం వచ్చింది. ఓరి నీచుడా, నాకు పాపం అంటగడతావా? రే వీడిని ఇంకా క్షమించడానికి వీల్లేదు, వీడిని తాళ్లతో కట్టి చింతపరికలతో ఒళ్ళు చితక కొట్టండి, వీడి తాత ఎవడు అడ్డమొస్తాడో చూస్తాను అని ఆజ్ఞాపించేసరికి ఆ అమాయకులు స్వార్థపురులై నందునికి బంధువులై ఉండు కూడా ముందు వెనుక చూడకనే నందుని పెడరెక్కలు విరిచి కట్టి గట్టిగా చర్మం పగలెట్టు కొడుతున్నారు. నెత్తులురల బెత్తి డెత్తున లేవంగ మొతిరాతడల్తా మొత్తుకున కులము రీతి జరచి గొప్ప వారి కూడా లెక్క చేయడంచు నుకు మిగిలే నెత్తురు లేక శల్య పంజరంగా ఉన్న ఆ బక్కదేహం పగిలిపోయేట్టు బాదుతూ ఉన్నారు ఆ మూర్ఖులు. నందుడు, నటరాజా నటరాజా, ఇంత కఠినుడవా స్వామి, నన్నెందుకు ఇట్లా కొట్టిస్తున్నావు చెప్పు, నేను నీకు ఏమి అపరాధం చేశాను స్వామి? చిన్నతనం నుంచి నిన్నే నమ్మినందుక నాకే శిక్ష, నాకింక రక్షణే లేదా ప్రభు? భక్తవత్సలుడవట కదా, భక్తులకు వచ్చిన కష్టాలు పంచుకోలేవా? దేవాదిదేవా, నటరాజా, నా పిలుపు నీపు వినపడలేదా తండ్రి? ఇంతకన్నా పెద్ద కేక వేయాలంటే నా దేహంలో సత్తువ లేదు స్వామి, నీకోసం నేను అవస్థపడిన ఈ దర్శనం కోసం ఎదురు చూచి చూచి ఈ గతి తెచ్చుకున్నాను. చిదంబరంలోనే ఉన్నావట, పిలిస్తే పలుకుతావట, అంత అభూత కల్పన, నువ్వు లేవు, నువ్వు రావు. కలవో లేవా చిదంబరమునల్వేలేవో మదీయ దుర్దశము మా దీను బుధు దీనులై పిలవల్ పోయి దివామ కలి ప్రకటమా నీ దివ్యత్వమే పోయను చలమా నాపై చాలు రూమో నటరాజ దీన చిల్తామణి అంటూ నటరాజుపై మనసు లగ్నం చేసి ఆ దెబ్బలకు తాళలేక దేహాన్ని మలిచి సొమ్మసిలి అలా పడిపోయినాడు నందుడు పూరి గుడిసెలో. తనువు గుడిసెలో ఉన్న మనస్సు మాత్రం నటరాజులో లీనమైపోయింది. అర్ధరాత్రి సమయమైంది. ఆ సమయంలో అదృశ్యంగా మాటలు వినిపిస్తున్నాయి. ఓరి నందా, నీ భావము మంచిది, నీ భక్తికి మెచ్చుకున్నాను, నీ పట్టుదలకు పరమానంద పడితిని అని వినిపించాయి. అంత నందుడు, అసలు నువ్వు ఎవరివే? నేను నటరాజును, మాది చిదంబరం. ఆ ఏమే, నీవు నటరాజువా? నీది చిదంబరమా? అయితే ఈ దొంగచాటు మాటలు ఎందుకు, ముందుకు రారాదా? నేను రాను, నీ భక్తికి మెచ్చి తిని ఏమి కావాలి నువ్వు కోరుకోము. అయ్యయ్యో ఎంత మోసమయ్యా నీది, నీ దర్శనం కావాలనే కదా రాత్రింబవళ్ళు అన్నపారిములు లేకుండా అలమటిస్తున్నాను. అయితే నందా, చిదంబరం రావాలని ఉందా? అంతే స్వామి నాకు కావలసింది, మరి ఏమి నాకొద్దు. ఒరే మీ యజమాని ఎంత మాత్రానికే నిన్ను చెట్టుకు కట్టి కొట్టించాడా దుర్మార్గుడు? స్వామి, మా యజమాని కాదు దుర్మార్గుడు, నువ్వే దుర్మార్గుడివి. ఏమిట్రా, నీవనేది కొట్టిన వాళ్ళు కొట్టించిన వాళ్ళు మంచివాళ్ళే, ఇకపోతే నేనా దుర్మార్గుణ్ణి? అవును నువ్వే దుర్మార్గుడివి, కొట్టిన వాళ్ళకి కొట్టించిన వాళ్ళకి యజమాని నీవు కాదా నటరాజా? నీవు నాట్యకారుడు, నీకిది కూడా ఒక నాట్యమైపోయింది. అవునులే నందా, నీకు నన్ను చూడాలని ఉంటే తెల్లవారుచామున నీ యజమాని వద్దకు వెళ్ళి సెలవు అడుగు, తప్పకుండా ఇస్తాడు. ఇస్తాడా స్వామి? ఇదిగో వెళుతున్నాను అంటూ నందుడు ఆనందంతో యజమాని దర్శనం చేసుకున్నాడు. యజమాని నందుణ్ణి చూచి, ఒరే నందా, తెల్లవారకు ముందే వచ్చావేమిట్రా? అయ్యో నిన్న నీ ఒళ్ళంతా చితక్ కొట్టారే, ఆ దెబ్బలన్నీ ఏమైపోయినాయిరా? అయ్యా, నన్ను కొట్టిన వాళ్ళ మీద నాకు కోపం లేదు, నాకు ఆ దెబ్బల వల్ల ఎలాంటి నొప్పి లేదు, ఆ చిదంబరం పోవాలన్న ఆశ తప్ప మరి ఒకటి లేదు నాకు. అయితే ఇంతకు చిదంబరం వెళతావన్నమాట. అంతే, మరి దారి ఖర్చులకు ఏమాత్రం అడగదలిచావు? అందుకు నందుడు బాబు, దారి ఖర్చేముంది, దారి చూపే భగవంతుని సన్నిధికి పోతున్నాను. మీ ఉప్పు పురుషు తిని పెరిగిన శరీరం ఉంది అయ్యా, భగవంతుడు ఇచ్చినటువంటి కాళ్లతో చిదంబరం నడిచి వెళతాను, ఈ చేతులతో శివునికి నమస్కరిస్తాను, ఈ నాలుకతో ఆ పవిత్ర నామాన్ని స్మరిస్తాను. ఇంకా నాకు డబ్బెందుకు తండ్రి? ఇక నాకు కావలసింది ఒకటే ఒకటి, అదే అదే మీ అనుమతి అన్నాడు నందుడు. అంత యజమాని, అయితే నందా, ఇంత పట్టుబట్టినావు కనుక ఇంకా నిన్ను అట్టే విడవను. నీ వాటా 20 ఎకరాల భూమి దుక్కు దున్ని నలగ కొట్టి జొన్న పైరు పెట్టి పెరిగి పెద్దదైన తర్వాత మంచి మీద కూర్చొని పిట్టలు తోలి పండిన జొన్న కోసి కుప్ప వేసి కళ్ళల్లో చేర్చి ధాన్యం చేసి జొన్నలు మా గాదిలో పోసి చెత్తన మా దొడ్డిలో వాము వేసి పా, అభ్యంతరం లేదు అన్నాడు. ఆ మాటలతో నందుడు ఆశ నిరాశ కలిగిన పట్టుదలకు మాత్రం భంగం రానియకుండా చిత్తం అలాగే అంటూ ఇంటికి వచ్చేశాడు. ఆ గుడిసెలో కుక్కె మంచంలో కటిక ఉపవాసంతో కన్నీరు మున్నూరుగా ఏడుస్తున్నాడు. నటరాజా నటరాజాయనియానందుడు విలపించే, నటరాజా నటరాజాయనియానందుడు విలపించే, కఠిన కర్ణకు నాకు నీ వెటుల్లు చూపించదువయ్యా, కఠిన కర్ణకు నాకు నీ వెటుల్లు చూపించదువయ్యా, నిర్దయతో యజమాని నన్ను పోవద్దని శాసించే, కలవా లేవా కలవా లేవో ఆ భాగ్యము ఏ కాయముదునానా, 20 ఎకరంబుల భూమిని నేనెప్పుడు దున్నువాడా, 20 ఎకరంబుల భూమిని నేనెప్పుడు దున్నువాడా, విరవిర పైరెడు బండును విరవిర పైరెడు బండును చిదంబరము ఎటు పోదు. ఈ విధంగా పోరు పోరు మరి ఏడ్చిన దుఃఖ భాష్పాలు ఏరులై పారుతూ ఉన్నాయి. నందుని ఆర్తనాదం శివలోకంలో ప్రతిధ్వనించింది, జనని శాంభవి హృదయం ధవించింది. పరమేశ్వరులతో ఉన్నది పార్వతి, మనలను చూడడానికి అన్నపాయనేములు వర్జించి అలమటిస్తున్న నందుని మీద మీకు ఇంత కాఠిన్యమా స్వామి అంటున్న పార్వతిని చూచి పిచ్చిదానా? యజమాని ఆజ్ఞ మేరక 20 ఎకరాల భూమిని పండించిన గాని మనలను చూడడానికి వీల్లేదు. ఆ నందునికి అంతవరకు అతడు ఆ కర్మ అనుభవించవలసిందే అన్నాడు శంకరుడు. అందుకు పార్వతీదేవి, అలా అయితే స్వామి మనమే ఆ 20 ఎకరాల భూమిని పండిద్దాం, ఆ నందుని కోరిక తీర్చుదాం, రండి అన్నది. ఆ ఆది దంపతులిద్దరు కూడా బయలుదేరినారు. నందుని పనుల్లో పాదం మోపినారు, భూమిని పండిస్తున్నారు. ఎలా? శూలమున గల్లి చేసేన ఆ శూలి మేడికెళ్ళు పట్టెన, సాలున్న గంగా గౌరులు విత్తనాలు చల్లగా భూమిరా, దిక్పాలకులప్పుడు చూచెన మేఘాల వర్షములు కురిచెన, వేల్వేలుగా పైరులు పండెన భూతాలు కాపలా కాజన, లోకాలు ఏలు నటరాజు 20 ఎకరాల పొలము పండించేనా. ఈ విధంగా పరమేశ్వరుడు నందుని 20 ఎకరాల పొలం పండించాడు. ఆవేదనతో అలమటిస్తున్న నందునకు అదృశ్య రూపంలో పొలం పండించిన విషయం వివరించాడు పరమశివుడు. ఆ మాటలు విన్న నందుడు ఆశ్చర్యంతో తన పొలమునకు పరుగున వచ్చి చూచాడు. అద్భుతం! తన పొలం పంట పండి ఇరగబడిపోయి ఉన్నటువంటి ఆ పంటను చూచినటువంటి నందుడు ఆనందుడై, ఆహా, నా వంటి దీనుని కోసం అన్నితర దుర్లభమైన ఈ ముడిదుక్కి దున్ని భూమిని సస్యశ్యామలం చేశావా తండ్రి, నేను ఎంత కఠినాత్ముడను, నీ చేత ఈ పని చేయించి తిని అంటూ కళ్ళ వెంట దొరలు పడుతున్నటువంటి దుఃఖాన్ని ఆపుకుని పరుగు పరుగున తన యజమాని వద్దకు వెళ్ళి ఈ సంగతి చెప్పినాడు నందుడు. వింతగా ఉన్న నందుని మాటలు విన్న యజమాని ఆశ్చర్యంతో పొలమునకు వచ్చి చూచాడు. కన్నులకు కనిపించిన ఆ దృశ్యాన్ని గని యజమాని, నందుడు సామాన్యుడు కాడని ఎంచి, నందా నీవు సామాన్యుడు కాదునైనా, పరమార్థ తత్వం కలిగినటువంటి వాడివి, తెలుసుకోలేకపోయాను, నా బానిసవు నీవు అనుకున్నానే కానీ ఆ శంకర భగవంతుడే నీ బానిసాని తలంపలేకపోతిని, నీకు నేను అనుజ్ఞ ఇవ్వడమేమిటి, ఆ పరమశివుడే నిన్ను రమ్మంటున్నాడు, వెళ్ళు నందా వెళ్ళు అంత నందుడు ఆనంద డోలికలలో ఒల్లలాడుతూ యజమానికి నమస్కరించి చిదంబరానికి బయలుదేరినాడు. రమ్మన్నాడే నటరాజు నన్ను, రమ్మన్నాడే నటరాజు, రమ్మన్నాడే నటరాజు నన్ను, రమ్మన్నాడే నటరాజు. కమ్మని పలుగులవాడు, కమ్మని పలుగులవాడు, తా నిమ్మకి భక్తుల నేలడివాడు, రమ్మన్నా నటరాజు నటరాజు అని ఈ విధంగా ఆనందంగా పాటలు పాడుకుంటూ ఆ నటరాజును కళ్ళను ముందు కంచుతూ ఆకలి దప్పుల మాట లేక అహర్నిశులు నడుస్తూనే ఉన్నాడు. చిదంబర సమీపానికి వచ్చినాడు. అతని కంటికి గోపుర ప్రాకారాలు గోచరించాయి. ఆహా, అదిగో అక్కడే నటరాజు ఆనంద నర్తనం చేస్తూ ఉంటాడు. శివకామ సుందరి మా అమ్మ మయమరిచి భర్తగారితో కలిసి నర్తనం చేస్తుంది ఆవిడే అనుకుంటూ తన్మయత్వంతో ఏమేమో మాట్లాడుకుంటూ మెల్లగా చిదంబరంలో అడుగుపెట్టినాడు నందుడు. చింకిపోయిన బట్టలతో వడలంతా మట్టి కొట్టుకుని హీనంగా కనపడుతున్న ఆ నందును చూచి అంటరానివాడుగా గుర్తించి ఆలయం లోపల రానియకుండా అతడి పూజారులు అడ్డుపడ్డారు. దుఃఖసాగరంలో మునిగినాడు నందుడు. ఆలయం వెలుపులనే కూర్చొని నటరాజు చెంతకు రాలేకపోయినందుకు ఆవేదనతో కృంగిపోతున్నాడు. ఆ రేయి హాయిగా పరుండియున్న ఆలయ పూజారులు 20 మందికి నటరాజస్వామి ఏకకాలంలో స్వప్నంలో కనిపించి అంటరాని వాడని ఎంచి నా భక్తులు నందుడు నన్ను దర్శింపనీయనకుండా చేశారు. మీరు అంటరాని తనమే అడ్డయితే అతనిని అగ్ని పరీక్ష చేయండి. అతను అగ్నిలో దూకి పూతమూర్తి నాలో చేరుకుంటాడు అని అందరికీ ఏకకాలంలో చెప్పినాడు స్వామి. తెల్లవారి పూజారులంతా ఒకరి స్వప్నోదంతం మరొకరు చెప్పుకున్నారు. అందరూ కలిసి ఆశ్చర్యపడుతూ ఒక్కసారి నందుని వద్దకు వచ్చారు. నందుడు వారిని చూచి దూరంగా ఉన్నాడు. బాబు, నేను అంటరాని వాడిని, నన్ను తాకితే మీరు మైలపడిపోతారు అని అంటున్నాడు. నీవు కాదురా నాయన అంటరాని వాడివి, మేము అంటరాని వారం, నిన్ను లోనికి రానియనందుకు పశ్చాత్తాపడుతూ ఉన్నాం. రానందా, స్వామి అనుజ్ఞ అయింది. అదిగో అగ్నిగుండంలో దూకి రాగలవా? నా స్వామి పిలిస్తే అగ్నిగుండమైనా నాకేమి అంటూ నందుడు ప్రజలు అందరూ చూస్తూ ఉండగా పరమశత్వంతో నందుడు ఆ మంటలో కలిసిపోతున్నాడు. ప్రజలు కరతాడతలు చేస్తూ ఉన్నారు.
పసినాడు కట్టిన పాల పూసలు పండిరాజ రత్నకారులమరూ పిల్ల చుంచుర వెండ్రుకల్ పోయి మస్తకమున కపర్థ మకుటమ మరి కాలని తటి అని పేలిక గడచని శార్దూల చర్మ వస్త్రంబుల మరే భార్య నుప్పిరిసి సేవయులేని మేన్ పోయి శ్రీవలక్ష శరీర సిద్ధియమరే
దగ్గత్తగాయమానంగా వెలిగిపోతూ ఆ అగ్నిగుండంలో నుంచి త్రిశూలధారి ఆ శంకరుడే వస్తున్నాడా అన్నట్టులో నందుడు మెల్లగా ఆలయ ద్వారం వరకు వచ్చి లోపల నటరాజస్వామిలో లీనమైపోయినాడా పరమభక్తుడు నందుడు. ప్రజానీకమంతా జయజయధ్వానాలు సల్పుతూ నందుని వేణోళ్ళ కొనియాడారు. నందుని వలన తాము తరించామని సకల ప్రజానీకము కూడా పరవశులై కరుణామయుడైన ఆ నటరాజస్వామిని కీర్తిస్తూ ఈ విధంగా మంగళహారతులు పాడుతూ ఉన్నారు.
రాజీవ నయన చాగ రాగాది వినుదమైన నీ నామ రూపమునకు నిత్య జయ మంగళం ప్రగలాద నరగాది భాగులు పగడుతుండగ రాజీవ నయన చాగ రాగాది వినుదమైన నీ నామ రూపమునకు నిత్య జయ మంగళం 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 శ్రీ విఘ్నేశమి భావశ్యం సేవకాభిష్టదాయకం ఏకదం తపుబాపుత్రం నమామి గణనాయకం. వినాయక నిను వినాభో చూడకు వినాయక నిను వినాభో చూడకు వేరే వరు విఘ్నరాజ వినాయక వినాయక నీను వీణా ప్రచుడే ఎవరు విఘ్నరాజ వినాయక సరసీరు దారు నయుగ చరణ సరసీరు దారు నయుగ చరణ
సతతము శ్రీతజన సంకటరణ సతసము శ్రీతజన సంకటరణ పరమదయా సాగరా పరమదయా సాగర వర సుగుణ పాలిత జన గోపాల వినాయకారిను వీణా ప్రచుడకు వేరెవరు విఘ్నరాజ వినాయక భక్తులారా, సర్వాంతరయామైన ఆ సర్వేశ్వరుని దృష్టిలో అందరూ సమానులే. పసిడి వయస్సులోనే పరమేశ్వరునిపై మనస్సు లగ్నం చేసి అచిరకాలంలోనే అచంచలమైన భక్తి ప్రపత్తులతో నర్తనమూర్తి అయిన ఆ చిదంబర నటరాజస్వామిలో ఐక్యమై ధన్యత నొందిన చిదానందుడు నందుని జీవిత చరితమే సత్కథ శివభక్త నందనార్. శ్రీవిల్లసిల్లు పాండ్య దేశమునొక శ్రీ విలాసిలు పాండ్య దేశమునొక చిన్నయూరు జగన్న పవనమై అదనూరను పేరున పవనమై అదనూరను పేరున వరకు సౌఖ్యమున శోభాయుక్తమై సకల ఐశ్వర్యములతో తొలదూగు ఆదనూరు అని బ్రాహ్మణ అగ్రహారం పాండ్యదేశంలో గొల్లడ ప్రాంతమున ఉన్నది. వేద వేదాంగములు వల్లించుచు స్వధర్మ కర్మలను ఆచరించుచు ధనధాన్యాదులకు కరువు లేకుండా ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు గ్రామవాసులు. వారి భూములను దున్ని పంటలు పండించి వారి గాదులు నింపుతూ ఉన్నారు ఆ గ్రామానికి 60 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి హరిజనులు. చదువాలేదు, విజ్ఞానమా శూన్యము. ఎప్పుడూ బండపని, చింపిరి గుడ్డలు, చాలే చాలని ఆహారంతో బక్కడొక్కలతో మలమలమాడిపోతూ ఆ మురికి పిల్లలు కాలం గడుపుతూ ఉన్నారు. తల ఎత్త ధమ్మని తాకు పాకలి గాని మేడలు మిద్దెలు నేడు చూడమజడ చింపిరి తలలు మాసిన వస్త్రములే గాని జంగమ హేమ వల్లి గలవేయజడ ధరపడు వారలే గాని పండిత సభలు గలవేయచట ఎట్లు గల్గు మనసంతి ఇంకెట్లు వచ్చు భక్తి వైరాగ్యములెట్లు పట్టుబడును ఆస్తి కత్తులు సౌఖ్యం బదేలగలుగు అట్టిపల్లియ పరమేశ్వరుని ఆజ్ఞలే తల ఎత్తి నడవాలంటే వీల్లేదు. తలకాయ బొప్పులు కట్టే తాటియాకు పాకులు మాత్రం క్రిందికి వంగి ఉంటాయి. అలాగే పంచములను పడే వారంతా ప్రపంచానికి వంగి లొంగి ఉండవలసిందే. దోసిట్లో పోసిన గంజనీళ్లు దొర్లి దొర్లి మోచేతిలో నుండి జారిపోయే పరిస్థితే. కానీ కావలసిన పదార్థాలు వెండి బంగారు కంచాల్లో వడ్డించుకుని తినేవారు అచ్చడ కనిపించరు. కంపుగొట్టు కళ్ళు మాత్రం వాళ్ల కళ్ళకి ఇంపుగా ఉంటుందేమో. ఒళ్ళు తెలియకుండా త్రాగడం, కళ్ళు కనిపించకుండా బూతులు మాట్లాడడం, ఇవే వారి నిత్యకృత్యాలు. విజ్ఞానం వివేకం లేని వారికి మంచిని బోధించే మహానుభావుడు కనిపించలేదు. అజ్ఞానం అనాగరికం అవివేకంతో కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నారు ఆ మురికిపల్లెలో హరిజనవాడలో ఉన్నటువంటి నివాసులు. అలాంటి హరిజనవాడలో జన్మించినాడు మన కథానాయకుడు నందుడు. నందుడనగనొక బాలుడుండే ఆనందమయుడు విమలుడు నందుడనగనొక బాలుడుండే ఆనందమయుడు విమలుడు ఇందుధర కృప అమిత భక్తి రస తంద్రుడు నిద్రంగు గులకరాళ్లలో రత్నాలు ఉద్భవిస్తాయి. అలాగే ఆ మురికి పిల్లలో వాడ పెద్దకు జన్మించున్నాడు మన నందుడు. అతని దురదృష్టమేమో కానీ నెలలు దాటక ముందే తల్లిదండ్రులు గతించినారు. కరుణ కలిగిన ఆ పల్లెలోని పిన్న పెద్దలు ఆ చిన్న కుర్రవారిని అన్నవస్త్రాలిచ్చి పెంచుతూ ఉన్నారు. నందునికి 5 ఏళ్లు దాటాయి. నందుడు ఆనంద స్వరూపుడేమో ఎప్పుడు ఏదో విచారంలో ఉంటాడు. గ్రామంలోనికి పోయి దూరంగా నిల్చొని పరమశివుని కథలు చెవులారా వింటూ ఉండేవాడు. శివుని గుణగణాలు మనస్సులోనే చానించేవాడు. రాత్రింబవళ్ళు కలవరించేవాడు.
శ్రీకంఠ చంద్రశేఖర జగత్పతి మహాదేవం వందేగం త్రిపురాంతకం.
ఓ గరుడగంధర, ఉమామహేశ్వర, గౌరీ వల్లభ, పార్వతీనాథ, 14 లోకములను పాలించి రక్షించే మహాదేవ భక్తవత్సల, నిన్ను చూడాలని ఉన్నది తండ్రి. నేను అంటరాని వాడుగా జన్మించాను, నిన్ను ఎలా చూడగలను తండ్రి? నేనేమో ఊరికి దూరంగా ఉంటున్నానా, నీవేమో ఆలయంలో ఎక్కడో గర్భగుడిలో ఉంటావు. నన్ను అక్కడకు రమ్మనేవారు ఎవరు స్వామి? వస్తే ఊరుకుంటారా? చావ కొడతారే. మరి నిన్ను ఎలా చూడగలను అని రాత్రింబవళ్ళు ఒకటే కలవరింత అతనికి. అవే స్వప్నాలు. మట్టితో పరమశివుని ఆకారంగా ఒక విగ్రహం తయారు చేసి, ఓ శంకర, భక్తవ శంకర, ఇంత ప్రేమతో పిలిచిన పలకమేమయ్యా? పిలగనే పిలవగనే పలుకుతావట, తెలవగనే దర్శనమిస్తావట, బోళా శంకరుడు కదా తండ్రి, మరి నాకెందుకు కనపడవు? పలుకువేమి తండ్రి, శంభో శంకర. ఈశాన సర్వభూతేశాసి రహిత గిరీశానన్ను దయా చూడన. ఈశాన సర్వభూతేశాసి రహిత గిరీశానన్ను దయా చూడన. ఆ శంబర పశుపాసావి చేరగా, శంబర పశుపాసావి చేరగ, ఓ సర్వభువనావి నోరణ. కాశకుందటిండీర నవమల్లి కాశ రక్తనాభమల యజాని, కాశకుందటిండీర నవమల్లి కాశ రక్తనాభమల యజాని, కాశ దివ్య దేహ వినాక కలిత దివ్యవాగ విమోహ ఈశాన సర్వభూతేశాసి రచిత గిరీశానన్ను దయా చూడర, దయా చూడర, దయా చూడర. తిగ కన్నుల వాడా, తిగ కన్నుల వాడా, తెల్లయదు గల్లోడా, సగము చందురు దాచు సగనాడా. తిగ కన్నుల వాడా, తెల్లయదు గల్లోడా, సగము చందురు దాచు సగనాడా. నొగల బొమ్మ గల్లోడ మిగిలి యుండెడి వాడా, నొగల బొమ్మ గల్లోడ మిగిలి యుండెడి వాడా. తిగ పుళ్ళు దాచిన తిమ్మరీడ, సగము మృంగు చేతు తిన్నవాడ, సగము మృంగు చోదు దన్నువాడ, సగము మృంగు చేతు తిన్నవాడ, సగము మృంగు చోదు దన్నువాడ. తగునే నన్ను వీడ నీ వాడ తండ్రి గట్టి మారిన వాడ. వేదీశాన సర్వభూతేశాసి రచిత గిరీశానన్ను దయా చూడర. ఓ పరమేశ్వర, సర్వ పాపాలను హరించే వాటవట కదా తండ్రి, నేను నీ భక్తుడును కాదా? నా ఈ అంటరాని దానాన్ని నిర్మూలించలేవా ప్రభు? కలి మానవ కల్మషాన్ని కడిగి పావనం చేసే గగన గంగని అర్ధాంగి నీ శరమైపోయి ఉన్నది కదా. అందరినీ పవిత్రం చేసే గంగమ్మ, మా నెత్తి మీద ఉన్న ఈ అంటరాని బురదమన్ను కడుగలేదా? నీకు 3 కన్నులు ఉన్నాయట. ఆ 3 నేత్రం అగ్నినేత్రమట. ఆ కన్ను తెరిస్తే అక్రమ చర్యలు గావించే అధమ మానవ కోటిని దహనం చేస్తావట. మరి ఆ కన్ను ఎప్పుడు తెరుస్తావో, ఎప్పుడు ఈ అన్యాయాలను అరికడతావో తండ్రి సంబశివ? నేను నీకు ఏమీ ఇచ్చుకోలేదని కోపమా? నిజమే, నా దగ్గర ఏముంది నీకు ఇవ్వడానికి?
తగు పుష్పములు లేవు తండ్రి నీ కర్పింప, మా పల్లెము కల్ మండెగాని, ధూప వస్తువులు దొరకవు నా తండ్రి, కడుగని ఈ తోళ్ళ కంపెగాని షడ్రసాంగములెట్లు సంభవించును తండ్రి ముదిగొట్టు మాంసపు ముక్కె గాని దీపంబులెచ్చోట తెత్తురా నా తండ్రి కాటి పుల్లల మంట కలది గాని ఎట్లు నీ ఆలయము చేరుదేను కటిక వారి కులమున పుట్టిన వాడగాన ఎట్లు నీ కృప ఇటు ప్రభగించును ఎట్లు నీలోన చేరుదు నేను సంబ కమ్మని పుష్పాలు తెచ్చి భక్తితో పూజించాలని నాకు మాత్రం లేదా ఉంది, కానీ ఏం చేయను ప్రభు, మా పల్లెంతా దుర్గంధ భవిష్యమైన ఎముకల రాసులేని, మరి పువ్వులు ఎలా వస్తాయి? చక్కటి ధూపదీప నైవేద్యాలను ఇవ్వాలనే ఉంది, కానీ ఈ కాటి పుల్లల మంట ముదిగొట్టు ముదుసలిగొట్టు మాంసపు ముక్కలు తప్ప మరే గదీ లేదే. ఈ స్థితిలో నా తప్పే ఉంది చెప్పు స్వామి, ఇది నా నేరమా? మరి నాతో ఎందుకు మాట్లాడు అంటూ కన్నీరు ఒలికిస్తున్నాడు నందుడు. ఇంతలో ఆ వాడలో ఆకతాయి పిల్లలంతా వచ్చేవరే నంద, ఏందిరా ఇది, మట్టి బొమ్మ ముందు కోసమే మతిపోయినట్టు ఏడుతుండవురా, ఆడుకుందాం రారా అన్నారు. అంత నందుడు వారిని చూచి, అబ్బాయిలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? జీవితం చాలా గొప్పది, దాని విలువ తెలుసుకోకుండా మానవుడు అజ్ఞానంలో కొట్టిమిట్టాడుతూ ఉన్నాడు. ఈ మట్టి బొమ్మ ఎవరో తెలుసా? మట్టి బొమ్మలమ్మైనటువంటి మనల మంచి చెడ్డలు గ్రహించేటువంటి మహేశ్వరుడు. రండి సేవించండి, పరమార్థాన్ని గైకొనండి. బాలకులార రండి, బాలకులార రండి, ఈ పరమశివుని కొలువోడి. బాలకులార రండి, చాలును చాలును లెండి, ఇక సంస్కృతిలో పడగోడి. బాలగుణార రండి, ఎలా వ్యర్థ వినోదంబుల మీరెట్టు కాలంబు గడుపగనెంతు, ఎలా వ్యర్థ వినోదంబుల మీరెట్టు కాలంబు గడుపగనెంతు, కాల ప్రవాహమయ్యది అయ్యగల్ వెనుకలు రాదు మరణంపు తప్పదు. బాలగుణార రండి, పరమశివుని సేవించి పరమార్థాన్ని సాధించండి బాలకులారా. ఎల్లకాలం ఈ మురికి కూపంలో పడి ప్రపంచంలో మంచి చెడ్డలు గ్రహించక మానవత్వం లేని హీనమైన పనులు చేసి జీవించటం కంటే భగవంతుని సేవించి తరించడం చాలా గొప్పతనం. పాదరసల్లా కాలం పట్టుకుంటే నిలువక పరిగెడుతుంది, ఈ లోపలే యహపరములు సాధించవలను. అందుకోసమే మన నిత్యకృత్యములు ఆపుకోవలసినటువంటి అవసరం లేదు, మన పనులు మనం చేసుకుంటూనే మంచిగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. అంతేకాదు పాలేరుతనమే సతమా, పాలేరుతనమే సతమా, ఎప్పుడు పాటుబడుటకే నా జన్మ, వేలా చోట ఘనమా, వేలా చోట చెప్పుల వేళ పెట్టుటగిన జన్మ, నీలగలుడు సకలలో గనాదు నిచ్చుడతని సేవింపగగాది, నీలగలుడు సకలలో గనాదు నిచ్చుడతని సేవింపగగాది, కాల నిత్తి సర్వ బహిష్కృత గతి సంభవింపనే చిందింపరు బాలకులార రండి.
భూమి దున్నడం, ఎరువు పెట్టడం, అయ్యగారి పొలం పండించడం, కడుపు నిండుకోవడం మంచిదే, కానీ మనం అందుకే పుట్టాం అనుకోవడం పొరపాటు. తినడానికి బ్రతకూడదు, బ్రతుకు కోసం తినాలి. పుట్టడం పుట్టిన జీవి గిట్టడం సహజం. ఇదిగో మృత్యుంజయుడు మనవాడకు వచ్చినాడు. ఈ మహానుభావుడు సామాన్యుడు కాదు, మనకు కావలసినవన్నీ సమకూరుస్తాడు. మనం కూడా మృత్యుంజయులమే రండి అంటూ ఉండగా ఆ పిల్లకాయలు నవ్వుతూ, రే ఎంకిగా ఒరే సుబ్బిగా, ఒరే ఈరిగా, ఈడికి ఏదో పిచ్చెక్కిందిరా, లేకపోతే యాదాంతమైందిరా, రండిరా అంటూ చీదరించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ పిల్లలను చూసి వారి అవివేకానికి నందుడు చింతిస్తూ, ఇందుశేఖర చూస్తున్నావు కదా మా పల్లెలోని పిల్లల అజ్ఞానాన్ని, ఇంకా మాకు రక్షణే లేదంటావా, మా తప్పు క్షమాపణే లేదా, పోనీ రేపే నీ గుడికి వస్తాను, అప్పుడు మాత్రం పలకాలి తప్పదు అని ఏమేమో మాట్లాడుకుంటూ ఆ శంకర విగ్రహం ముందు పడుకున్నాడు. దేహం మరచి ప్రార్థన చేసి ఉన్నాడు కనుక అతనికి నిద్రలో అనేక విధాలైనటువంటి స్వప్నాలు వచ్చాయి. ఆ తెల్లవారి ఊరి వెలుపల ఉన్న శివాలయానికి వెళ్లాలని అనుకున్నాడు, కానీ ధైర్యం చాలకపోయింది. రోజులు గడిచిపోతున్నాయి. ఆ గ్రామంలో నందుడు ఇలా పరధ్యానంగా ఉంటున్నాడని ఈర్ష్యతోనూ కొందరు మంచిగాను మరికొందరు ఉదాసీనంగాను ఉంటున్నారు. కాల ప్రవాహంలో నందునికి 12 ఏళ్లు వచ్చాయి. తన తండ్రి తాలూకు పొలం 20 ఎకరాలు పాలేరు తను నందునిపై పడింది. గ్రామంలోని కొందరు పెద్దలు నందునికి పొలం పని కూడా నేర్పారు. అయితే చెప్పులు కుట్టినా, ఎరువులు బరువులు మోసినా, వ్యవసాయం చేసినా శరీరం మాత్రం అన్నీ చేస్తుంది, కానీ మనస్సు మాత్రం ఈశ్వరుని సన్నిధానంలో నిలుస్తుంది. ఒక్కరోజు ఊరి వెలుపల ఉన్న శివాలయంలో పూజారి కొట్టినటువంటి గంట కంగుమని నందుని పూరి గుడిసెలోకి వినిపించింది. నందుని దేహం పులకరించింది. ఎలాగైనా శివాలయ సమీపానికి పోయి దూరంగా ఉండేని స్వామిని చూడాలనుకున్నాడు. అయ్యో, ఇష్టదైవ సన్నిధికి పోతూ ఊరకే రిక్తహస్తంతో ఎలా వెళ్ళను, కానీ ఈ మురికి పిల్లలో ఏముంది, ఏమీ లేకుండా పోతే శివుడు ఏమనుకుంటాడు అని యోచించి, ఆ నా స్వామి ఢమరుకం వాయిస్తాడు కదా, ఆ ఢమరుకానికి జన్మం కావాలి కదూ అని ఒక లేగదూడ చర్మాన్ని తీసుకుని గుడి దగ్గరకు బయలుదేరి ఆ గుడి దగ్గరికి వెళ్లేసరికి పూజారి కాస్త తలుపులు వేసి వెళ్ళిపోయినాడు. అంత నందుడు దుఃఖంతో ఆలయం ముందుకు వచ్చి, స్వామి, మహాదేవ, పరమేశ్వర, పాతదయ్యను దేవ నీ చేతిటమురు, ప్రీతి చర్మమునా కొరత మూత వేసి స్వల్పమైనట్టి నాయుపచారమునకు అధిక తగటుపజేయవయ్యా మహత్మ. తండ్రి, ఎన్నడో నీ ఢమరకానికి వేసిన జన్మం ఈనాడు జరిగిపోయి ఉంటుంది, ఇదిగో ఈ కొత్త జన్మాన్ని వేసుకుని వాయించుకోండి. ఇంతకన్నా నేను నీకు ఏమీ ఇవ్వలేను, అతి దరిద్రుడను, నీకు తృప్తిగా ఇచ్చి నిన్ను చూడాలని వచ్చిన కోరిక ఎంతో పెద్దది, కానీ దౌర్భాగ్యుడనే, నాకెట్లు సాధ్యమవుతుంది. ఉడతా భక్తిగా సమర్పించు ఈ చిన్న కానుక, ఈ చిరు కానుక తీసుకోండి స్వామి అని అని కన్నీరొల్క బల్కయా తందధిక భక్తి పరవశుడై, అని కన్నీరొల్క బల్కయా తందధిక భక్తి పరవశుడై, జనులు చూచు చూడా, జనులు చూచు చూడా నిలబడియను సలుచిత పుణ్య నిరజుడై, భక్తితో వినయంగా స్వామిని పలకరించి ఏడ్చి ఏడ్చి దేహం మరచి అలా క్రింద పడిపోయినాడు. ఆ దృశ్యం చూస్తున్నటువంటి పంచమవాడలోని పశువులు కాసేటువంటి పిల్లలు గబగబా వచ్చేశారు. ఒరే సుబ్బిగా, ఒరే అబ్బిగా, ఒరే బుజ్జిగా, ఈ నందిగాడికి ఇదేం జబ్బురా, బాబునోళ్ళు దేవుడి దగ్గరకు వచ్చి పడిపోయిండు, మనకు దేవతలు లేరా, ఏందిరా, పట్టండి రా, వెండి మన పెద్దోళ్ళ దగ్గరకు మోసుకుపోదాం అని ఈ కుర్రవాళ్ళంతా కూడా మోసుకుని ఇల్లు చేరారు. అందరూ నందుని చుట్టూ మోగి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఏమని, ఇదెందిర ఎర్రి నందుడా మనకున్న పురితి ఎట్టినావదేమి సింధురా, ఇదెందిర ఎర్రి నందుడా మనకున్న పురితి ఎట్టినావదేమి సింధురా, ఇదంతా బాబనొళ్ళకే చెల్లుగాక మనకెత్తెందిర ఎర్రి నందుడా.
అలే రమ్మ కోపగించురా, మన ఊళ్ళో ఉన్న ఒక రాజు పోకి రోడురా. ఒలే రమ్మ కోపగించురా, మన ఊళ్ళో ఉన్న ఒక రాజు పోకి రోడురా. సారవారి కొల్వకుంటే సంపే తరుణందన్న, సాలవారి కొల్వకుంటే సంపే తరుణందన్న. ఇదేందిర ఎర్రి నందుడా, మనకు
అది కాదురా యదవ, అయ్యగారి దేవతలు మనకెందుకురా? పిలిత్తే పలికే దేవత మన పోలారమ్మ పోతరాదు ఉండనే ఉండే. నీకిదేం చెప్పంట, నీకిదేం పోగాలంట? మన కుల వృత్తి చెప్పులు కుట్టాలా, చేంజ్ చేసుకోవాలా, ఇట్లాంటివన్నీ మర్చిపోయి ఈ పాడు బుద్ధి ఎందురా నీకు?
ఆ మాటలు విన్న నందుడు పెద్దలందరినీ చూచి, అన్నలారా తండ్రులారా, కాడి కాలవడం, కాటి పుల్లలు దొంగిలించడం మన కులవృత్తి అని బోధిస్తున్నారే. దొంగతనం చేయడం, కళ్ళు త్రాగడం, బూతులు తిట్టుకోవడం, ఇవన్నీ మన కులవృత్తి అయినా? ఇంతేనా మీరు గ్రహించిన నీతి? ఇదేనా మీకు ఆనందం? మంచేదో చెడ్డేదో గ్రహించని మానవ జన్మ మనకెందుకు? మీలో ఏ ఒక్కరైనా గ్రహింపలేరా? నా మాటలు వినండి బాబు, జంతువులను మానండి, త్రాగడం, తప్పులు చేయడం, తన్నుకోవడం మానండి, మనము మనుష్యులమేనని సాటి మానవులు గుర్తించే విధంగా వెలగండి అని అంటుంటే, ఒరే నంద, గుడ్డొచ్చి పిల్లలు ఎక్కిరించినట్లు ఇంత పెద్దోళ్ళకు మాకే చెప్తావట్రా పాపి అని అంటుండగా, నందుడు వారిని చూచి,
దండము దండము సాధు సాజనా మండనులారా వినరయ్యా, దండము దండము సాధు సాజనా మండనులారా వినరయ్యా. నిండు బ్రతుకు అన్యాయము చేసే, దండము దండము సాధు సాజన మండలులారా వినరే. కళ్ళు త్రాగి మన కుల గౌరవము, కళ్ళు త్రాగి మన కుల గౌరవము, కాటి పాలు చేసి తిరేయ. ఎల్లకాలమే అల్లరి ధనమా, ఎల్లకాలమే అల్లరి ధనమా, కళ్ళుకు దార్బణ విడువరయ. దండము దండము సాధు సాజన మండలు విదరయ.
అయ్యలారా నా మాట వినండి, ఈ ప్రాణహింసలు మానండి, జంతువులను బలి ఇవ్వడం మానండి, ఆకలి కొన్న బిడ్డలకు అన్నం పెట్టి పోషించి కన్న తల్లి కడుపు నింపడానికి కళ్ళు సారాయిలు దున్నలు కోళ్ళు పందులు బలి చేస్తారా? వాటికి బదులుగా నన్ను నరకండి అని త్రాగుబోతులకు అడ్డం పోయినాడు. కొందరు అడ్డుపడి నందుణ్ణి ఆవలకు నెట్టి జాతర పూర్తి చేసే వరకు కాపలా కాశారు. ఈ సంగతి యజమానుతో చెప్పారు కొందరు. అయ్యగారు, మా కుల పెద్ద కొడుకుని పెంచాం గాని పెడదిరిగిపోయిండయ్యావాడు, మా పల్లెలో ఉంటే పిల్లలందరిని చెరగొడుతున్నాడయ్యా. ఆ మాటలు విన్న యజమాని ఆగ్రహంతో అన్నాడు, ఓరి భ్రష్ట చెందాల, అంత పొగరా వాడికి, ఈసారి ఏదైనా జరిగితే నా వద్దకు ఈడ్చుకురండి, వాడి పని నేను చూస్తాను అని అన్నాడు అయ్యగారు. అలా కొంతకాలం జరిగింది. మహాశివరాత్రి వచ్చింది. ఆదనూరుకు 10 మైళ్ళ దూరంలో గల తిరువప్పంగోరు అనే గ్రామంలో శివునికి తిరునాళ్ళు జరుగుతూ ఉన్నాయి. నందుడు ఆనందంతో అక్కడైనా స్వామి దర్శనం లభిస్తుందన్న ఆశతో 4 కుర్రవాళ్లతో నవ్య భస్మోంధూళనం చేసి ఆ తిరువప్పంగోరుకు ఆ రాత్రే చేరుకున్నారు. వెళ్ళాడే కానీ పంట పొలములు విడిచి వచ్చామని చింత ఒకవైపు, అయ్యగారి ఆజ్ఞ లేకుండా వచ్చామన్న చింత మరి ఒకవైపు మనస్సును వేధిస్తోంది. ఏది ఏమైనా తెల్లవారుసరికి ఇంటికి చేరుకోవాలి అని పట్టుదలతో ఉన్నాడు నందుడు. పిల్లకాయలంతా కూడా రంగురు రాట్లాన మీద బెల్లం చెరుకులు పైద పడిపోయినారు. నందుడు మాత్రం గుడికి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభమునకు ఆనుకొని శివుని స్తుతిస్తూ ఉన్నాడు. స్వామి సాంబశివ, నీ సంకల్ప మాత్రం చేత ఈ ప్రపంచమంతా అవతరించిందంటారు. ఈ అండపిండ బ్రహ్మాండమంతా నీలోనే ఉంది, ఈ సకల జగత్తుకు ఆధారభూతుడవు, ఇంతమందిని కాచి రక్షించిన నీ ఘనచరిత్ర రిక్త కాదు కదా, నన్నొక్కడిని కాపాడలేవా? నేనేమి నిన్ను మణులు మాన్యాలు కోరలేదే, మేడల మెద్దెలు నేను అడగలేదే, ఘనంగా ధనధాన్యాలు కావాలని నాకు వాంఛలేదే, నేను కోరేది కేవలం నీ దర్శనం మాత్రమే కదా తండ్రి. నిన్ను దర్శించాలని తప్ప నాకు ఇహపరానికి ఏమీ లేదు. ఆహా, నిన్ను మనసారా పూజించి కన్నులారా దర్శనం చేసుకునే వారంతా ఏ జన్మలో ఏ నోము నోచినారో కదా. వారు ఎంతో పుణ్యాత్ములు, నా వంటి పాపాత్ములు కట్టి భాగ్యం ఉండదా? ఓ గబ్బిలమా, నీవెంత పుణ్యం చేసుకున్నావే. ఆలయం నీవు వేలాడు వేళ, ఆలయం నీవు వేలాడు వేళ, శివుని చెవులకు కొంత చేరువుగనుడు మౌని కగరాజ్ఞి పూజారి లేనివే. మౌని కగరాజ్ఞి పూజారి లేనివేళ విన్న వింపునాదు జీవిత చరిత్ర గబ్బిలమా, నీవెంత పుణ్యాత్మరాలవే. శివుని చింతనే తపస్సు చేస్తున్నావు తాపసి. ఆలయమున పూజారలేని సమయం చూచి స్వామికి ఈ దీనుడి ఆవేదన వింపింపరాదా? సాంబశివ, నన్ను కరుణించవా, నాకు నీ దర్శన భాగ్యం ఇవ్వవా. నేనేమైనా పాపం చేశానా, లేక నా జన్మలో పాపం ఏమైనా ఉందా? అంటరాని వాడిగా పుట్టడమే నేను చేసిన పాపం. అబ్బా, అదిగో వారంతా శంభో శంకర అరఘర మహాదేవ, శంభో శంకర అరఘర మహాదేవ అని కేకులు పెడుతుంటే నా దేహం పులకరిస్తున్నది. వారంతా పుణ్యాత్ములు కనుక నిన్ను సులభంగా దర్శిస్తున్నారు. నేను పాపిని, నిన్ను చేరలేకపోతున్నాను అంటూ విక్కి విక్కి ఏడుస్తున్నాడా పరమ భక్తుడైనటువంటి నందుడు. నందుని వెంట వచ్చిన పిల్లలు బెల్లం చెరుకుల మీద కొందరు మిఠాయి తినడానికి కొందరు వెళ్ళిపోయారు. కానీ మన పరమభక్తుడు నందుడు మాత్రం పరమేశ్వరుడు పలకలేదని, కనిపించలేదని అలాగే ఏడుస్తూ ఉన్నాడు. సాయంత్రానికి తిరునాళ్ల జనమంతా కూడా చల్లగా సాగి ఇళ్లకు వెళ్ళిపోయినారు. అలాగే ఉన్నాడు నందుడు. రాత్రి వేళ అయింది. పూజారి గుడికి తాళం వేసి వెళ్ళిపోవడం చూచాడు నందుడు. ఆహా, ఇదే సమయం అనుకుని కుంచుకుల రంధ్రంలో నుంచి మోకాళ్ళు మోకరించి చుక్కారిని చూచినట్లు ఎంతో ఆసక్తితో చూస్తూ ఉన్నాడు. అసలే అంధకార బంధనమగు ఆ అమావాస్య నిశరాత్రిలో గాలి దూరని గర్భగుడిలో చిన్న రంధ్రంలో నుంచి చూచే ఆ నందునికి అంధకారం తప్ప మరి ఏమీ కనిపించలేదు. అయినా నిరాశపడలేదు. నందుడు అపేక్ష భావంతో దీక్షగా చూస్తూ ఉన్నాడు. దృష్టి అంతా ఈశ్వరునిపై కేంద్రీకరించినాడు. ఈ మాయలోకాన్ని మరచినాడు. నందుడు దేహగేహాలపై మోహం తీరిన వాడై తదేక దృష్టితో చూస్తున్న నందునికి జ్ఞాననేత్రం కొంచెం విప్పారిందేమో.